ప్రియమైన ఆత్మబంధువులు, ఈ రోజున శ్రీరామనామం పుస్తకాలు చదివిన, జపాలు చేసిన, ధ్యానాలు చేసినంత మాత్రం చేసి శాంతి రాదు. కామక్రోధాలు తగ్గకుండా, రాగద్వేషాలు తగ్గకుండా శాంతి కలగదు. మీరు పుస్తకాలు చదవచ్చు, గ్రంథపఠనం చేయొచ్చు, అధ్యయనం చేయొచ్చు, లేకపోతే ధ్యానం చేయొచ్చు, అంత మాత్రం చేసి శాంతి రాదు. కామక్రోధాలు తగ్గాలి, రాగద్వేషాలు తగ్గాలి. రామనామం నిరంతరం స్మరించుకోవటం వల్ల ఇందులో రహస్యం ఏంటంటే కామక్రోధాలు తగ్గుతాయి. కోపం చేసుకోకుండా కృష్ణుడు గీతలో చెప్తాడు, రోజు మీరు కోపం చేసుకోవద్దు అని చెప్తాడు. ఎందుకంటే రోజు కోపం చేసుకుంటే మన హృదయంలోని శాంతికి మనం అందరం దూరం అయిపోతాం. రాముడు మాట స్వీట్గా ఉంటుంది, ఆ చూపులో ఆనందం ఉంటుంది, ఆ నడవడికలోంచి మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. ఎటువంటి పరిస్థితిలోని పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, అదృష్టం వెంటాడుతున్నా దురదృష్టం వెంటాడుతున్నా, ఆయన ఎప్పుడు పెట్టడు బాగులేదు, ప్రశాంతంగా ఉండేవాడు. నువ్వు ఈ సింహాసనం అధిష్ఠించమని చెప్పిన, 14 సంవత్సరాలు వనవాసానికి ఎందుకమ్మని చెప్పిన, ఆ మాట ఈ మాట సమానంగా చూసుకున్నాడు వాడు రామచంద్రుడు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా విమర్శిస్తే మీరు తొందరపడిపోతారు, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాముడు తను తాను సమర్థించుకోవడానికి ఏం ప్రయత్నం చేయడం, అందుకే దేవుడు అయ్యాడు. మీ అత్తగారు మిమ్మల్ని ఏదైనా చిన్న మాట ఉందనుకోండి, మీరు నదేశం వదిలేస్తే ఏమండదు, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి పెద్ద కష్టపడిపోతారు. అటువంటి తిట్ట గొడవలు రామచంద్రమూర్తిలో కనపడవు, అందుకే దేవుడు అయ్యాడు. రామనామం జాగ్రత్తగా చేసుకుంటే ముందు తిక్క తగ్గుతుంది. జీవుడు హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఈ జీవుల్లో పరమాత్మను చూడండి. మీకందరికీ ఒక క్షణం కూడా పూర్తవకుండా జ్ఞానం వచ్చేది. జ్ఞానం వచ్చినప్పుడు అందరూ ముద్దబ్బేలా ఉంటారనుకోకండి. జ్ఞానం కలిగాని, మీ జ్ఞానం కలిగాక, శాంతి కలిగాక, ఆనందం కలిగాక, ఆ పరబ్రహ్మ స్వరూపం నీకు వ్యక్తమైన తర్వాత మీ ఉపాధి ద్వారా ఎంతో గొప్ప గొప్ప పనులు జరుగుతూ ఉంటాయి. మీరు చేయరు, మీ ద్వారా జరుగుతాయి. మీ శరీరాన్ని పరమేశ్వరుడు పనిముట్టి కింద ఉపయోగించు. ఆ జ్ఞానంలో అనంతమైన శక్తి ఉంటుంది, అనంతమైన ఆనందం ఉంటుంది, అనంతమైన శాంతి ఉంటుంది. అద్దెలు లేని శాంతి, హద్దెలు లేనటువంటి శక్తి అది ద్వారా మీ ఉపాధి ద్వారా జరుగుతుంది. మీరు ఊహించినటువంటి మంచి మీకు మీ సమాజానికి కూడా జరుగుతాం. సమాజానికి జరుగుతుంది, మీతో పాటు మీ సమాజానికి కూడా శాంతి అందుతూ ఉంటుంది, శక్తి అందుతూ ఉంటుంది. అందరి రాముడు ఉన్నాడు, అందరి దీపకు, అందరి దీపకు ఆత్మారాముడు. నాది భాష జీవితం జీవించడానికి ఐడియా లేము. దశరథ కుమారుడు రాముడైతే నేను తెలుసుకోవాల్సిన రాముడు ఆత్మారాముడు అనేవారు బాపు. దశరథ కుమారుడు రాముడు వారికి ఆదర్శం. అదెవరు? అది కానీ నేను తెలుసుకునే రాముడు దశరథ కుమారుడు రాముడు కాదు, ఆత్మారాముడు. ఆ రాముడు ఈ రాముడి దగ్గరికి పంపాలి కదా, అప్పుడు కదా జీవిత యాత్ర పూర్తయ్యేది. కానీ ఆ రాముడిని ఆదర్శంగా తీసుకుని మనం జీవిస్తే మనం ఆత్మారాముడి దగ్గరికి వెళతాం. జీవుడు దేవుడు భగవాన్ అన్నారు, జీవుడు దేవుడు జీవుడు దేవుడు అంటున్నారు. జీవుడిలో కూడా మీరు జీవుడు, జీవుడు హృదయంలో ఆత్మ ఉన్నాడు. జీవుడు హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. మన జీవుని చూసే బదులు ఆత్మను చూడొచ్చు కదా, జీవుని చూసే బదులు ఈశ్వరుని. మంచి గడ్డ ఉంది, మంచిగడ్డ మీరు మంచిగడ్డగానే చూస్తున్నారు, కానీ అందరూ మీకును చూడటం లేదు. మంచిగడ్డను మీరు మంచిగడ్డగా చూస్తున్నారు, కానీ మంచిగడ్డలో ఉన్నదంటే మీరే ఊరికే గడ్డ కింద కనిపిస్తుంది. కానీ మీరు గడ్డను చూస్తున్నారు, కానీ మీరును చూడటం లేదు. అలాగే ప్రతి జీవుల్లో కూడా ఒక జీవుడు అంటే ఆ జీవుడు ఎవరు? లోపల ఆత్మే, ఆత్మ యొక్క అంశం మీకు జీవుడి కింద కనిపిస్తున్నాడు. మీరు మంచిగడ్డలో ఉన్నటువంటి గడ్డను చూడటం మానేసి మీరు చూడండి. అలాగే జీవకోటిగా మీకు కనిపిస్తున్నటువంటి ముద్దను కాకుండా లోపలటువంటి జ్ఞాన గండను చూడటం నేర్చుకుని ఈ క్షణంలో మీరు మోక్షాన్ని అందుకుంటారు. భగవాన్ ఒక మాట చెప్తారు, అందరిలో అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని పరమాత్మ జ్ఞానాన్ని కనుక చూస్తుంటే మీరు గ్రహించుకోవడానికి మనస్సు ఎక్కడ ఉంది అన్నారు భగవాన్. మీకు శాంతి మనస్సు ఒకసారి చల్లబడిపోతుంది, మీ మనస్సు చల్లబడిపోతుంది, ఇంద్రియాలు చల్లబడిపోతాయి, శరీరం చల్లబడిపోతుంది. ఒక్కసారి ఇప్పుడు వైకుంఠాన్ని అందుకుంటారు, అంటే అందుకుంటారు మీరందరూ ఒక్కసారి మోక్ష సుఖాన్ని అందుకుంటారు ఇక్కడే ఈ క్షణంలో. అయితే మనకి భగవంతుని మీద ఉండవలసినటువంటి విశ్వాసం ఉండాలి. ఏదో గోరక్షణీయుల కింద కొంచెం ఉండవలసినటువంటి సజీవమైన విశ్వాసం లేదు. ఆ ఈశ్వర సంకల్పం మీద మనకు గౌరవం లేదు. మనకి విభీషణుడు కూడా గురువే. విభీషణ శరణాగతి దీర్ఘ శరణాగతి. మనకి ఈవేళ భక్తి శుక్రవారం ఉన్న భక్తి శనివారం ఉండదు, శనివారం ఉన్న భక్తి ఆదివారం ఉండదు. మనకి శరణాగతి దీర్ఘమైంది కాదు, ఏదో గంట ఉంటామని పోతాం. విభీషణ శరణాగతి దీర్ఘ శరణాగతి. ఓ పక్కన అన్నగారు, ఓ పక్కన కుటుంబం, ఇంకొక పక్కనే ధర్మం. ఏది నిర్ణయించుకో అనుకున్నాడు. అజ్ఞానానికి జ్ఞానానికి పోరాటం వచ్చినప్పుడు, అధర్మానికి ధర్మానికి పోరాటం వచ్చినప్పుడు మనం జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. విభీషణుడు కూడా మన గురువు తోడు సమానం అనే కుటుంబం. పరాయి వాడు కాదండి రావణాసుడు, పరాయి వాడు కాదు విభీషణుడు, స్వయంగా సోదరుడు ఉన్నారు రావణాసుడు. అయినప్పటికీ అతను రాముని విడిచిపెట్టలేదు, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. చెప్పవలసింది చెప్పాడు, ఆయన డ్యూటీ ఏదో ఆయన చేశాడు. పరమాత్మను వాటికి విడిచిపెట్టలేదు. విభీషణునికి మనం ఏదో రాజ్యం సంపాదిద్దాం అన్న కోరిక లేదు. కొంతమంది అల్పబుద్ధులు ఉంటారు, స్వల్ప బుద్ధులు ఉంటారు. రాజ్యం కోసం రాముణ్ణి ఆశ్రయించాడేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు. అది మన బుద్ధిలోన దోషం, విభీషణ బుద్ధిలోన దోషం కాదు. అతను ధర్మాన్ని ఆశ్రయించాడు, ధర్మాన్ని ఆచరించాడు విభీషణుడు. దానికి ప్రతిఫలంగా ఆయనకి రాజ్యం వచ్చింది, కానీ ఆయన కోరికతో రాలేదు. ధర్మాన్ని ఆశ్రయించడం కోసం, దైవాన్ని ఆశ్రయించడం కోసం రాముడి పాదాలను ఆశ్రయించాడు, కానీ రాజ్యం కోసం ఆశ్రయించలేదు. మామూలుగా రాజ్యం వచ్చిందంటే రాజ్యం తెచ్చుకోవటం లేదు, రాజ్యం రావటం లేదు. మన కోరిక దాకుండా వచ్చింది, ఏది మనం బంధించదు. కోరికతో తెచ్చుకున్నది ప్రతీది బంధిస్తుంది. కోరిక లేకపోతేనే మన ప్రారంభంలో వచ్చేది వస్తుంది, రానది కదా. ఆ కోరిక లేని స్థితి, ఆ స్థితి మనం పొందామనుకోండి, ఆ డిజైర్లెస్నెస్, ఆ కోరిక ఎలా ఉంటుందో తెలియనటువంటి డిజైర్ అనేది ఎలా ఉంటుందో తెలియని స్థితి మనం పొందామనుకోండి, నేను దేవతలకు కూడా, దేవతల అభిప్రాయం ఏమిటండి, ఇంద్రుడు కూడా అసూయ కలిగే ఆనందం మీకు దొరుకుతుంది. అంటే మనలో ఉన్న బలహీనత ఏంటంటే, కోరిక ఉంటే అది వస్తుంది, కోరిక లేకపోతే అది రాదు అనుకుంటాం. కోరికకి రావాల్సింది వస్తుంది, వచ్చేది వస్తుంది, రానిదేది రాదు, కానీ కోరిక చోటు దానికి సంబంధం ఉంది. ఆ దేహాన్ని ప్రారంభం పోషిస్తుంది. పక్షులన్నీ ఎలా జీవిస్తున్నాయి, ఆ పక్షుల దేహాలను కూడా ప్రారంభం పోషిస్తుంది. మన హృదయంలోని ఈశ్వరుడు పక్షుల హృదయంలో కూడా ఉన్నాడు. ఆ దేహం ఎందుకు వచ్చిందో, ఏ ప్రారంభం అనుభవించడానికి వచ్చిందో, ఆ ప్రారంభం ఆ దేహాన్ని పోషిస్తుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసం వచ్చినప్పుడు అవకాశాలను ఉపయోగించుకునేవాడు. అక్కడ ఎవరైనా మహర్షులు ఉన్నారు, ఇక్కడ యోగులు ఉన్నారు, పెద్దలు ఉన్నారంటే వాడు దర్శనానికి వెళ్ళేవాడు. ఈయన స్వయంగా పరమాత్మ అయినప్పుడు ఇప్పుడు కూడా మనం సత్పురుషుల్ని, సహృదయాన్ని వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. దానివల్ల లాభం పొందుతూ ఉంటాము, మనకేం నష్టం ఉండదు. మనం దేన్ని అయితే పోగొట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని మర్చిపోవాలి. రాముడిలాగా జీవించే వాడికి అహంభావం తనంతటి నశిస్తున్న చేర్చు ఎక్కడ అంటాడు. యూ ఫేస్ ద వరల్డ్, యూ ఫేస్ ద వరల్డ్ అని ప్రపంచాన్ని ఫేస్ చెయ్యి, ప్రపంచాన్ని చూసిన పారిపోవద్ది, ఫేస్ చేయాలి. కామన్ భగవాన్ ఏమంటారంటే, అసలు ఫేస్ చేయడానికి లోకం అంటూ ఉంటే కదా, లోకం ఉందా, నువ్వు ఫేస్ చేయడానికి అసలు లోకం అంటూ లేనే లేదు, అసలు లోకం అంటూ లేనే లేదు, నువ్వు ఫేస్ చేయడానికి ఏమి లేదు అసలు అంటారు భగవాన్. లోకమే లేదు అంటే నిష్ప్రపంచస్థితి, ఉన్నదంతా చేస్తారు. ఏ రూపం కూడా దైవస్వరూపం లేకుండా, లోపల అటువంటి ఆత్మ అంశ లేకుండా, దైవాంశ లేకుండా సృష్టిలోకి ఏ రూపం కూడా రానే రాదని అది చెప్పం. ఈశ్వరుని యొక్క అంశ లేకుండా ఏ రూపం కూడా సృష్టిలోకి రాదు, ఉన్నదంతా భగవంతుడు. దానికి నీకు జన్మం లేదని కనిపిస్తా అంటే అది నీ గందరగోళం, నీ అజ్ఞానం, నీ అవిద్య, నీ నాన్సెన్స్ సంప్రదార్థించేది. అంటే ఈ దేవకోటి రూపంలో ఉన్నవాడంత పరమాత్మ వివేకం పెంచుకోండి. ఈ రూపబుద్ధి పెంచుకోవద్దు, నామబుద్ధి పెంచుకోవద్దు. ఈ రూపనామాలు ధరించినటువంటి పరమాత్మని దర్శించండి. ఈ గడ్డ కింద ఏమీరైతే గని జీవించిందో నీటిని చూడటం నేర్చుకుంది. ఇప్పుడు నీకు ఆనందం కలిగి మనం అందరం ఎక్కడో ఉన్నాం, భగవంతుడిలో ఉన్నాం. అది మనకు అనుభవంలోకి వస్తే ఏమి లేదు, జ్ఞానం అది జ్ఞానం. భగవంతుడి కంటే వేరుగా లేవు మనం, కానీ ఉన్నామని అనుకుంటున్నాం. నిజంగా ఉంటే ఉన్నామని అనుకున్నా ఇబ్బంది లేదు, నిజంగా లేదు. భగవంతుడి కంటే వేరుగా మనం లేవు, ఉన్నామని అనుకుంటున్నాం. భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నాం, భగవంతుడి కంటే వేరుగా ఉన్నాం, భగవంతుడి కంటే సెపరేట్గా ఉన్నాం అనే పాడు బుద్ధిని మనం తొలగించుకోవటం సాధన ఎక్కగా. కొంతమంది అంటూ ఉంటారు, నేను లోకానికి సేవ చేయాలని. భగవాన్ అంటూ ఉంటారు, అసలు ముందు లోకం, లోకానికి నీకంటే భిన్నంగా ఉందా, లోకంలో ఒక భాగమే, లోకంలో నుంచి విడిపోవటం ఎందుకు, లోకానికి సేవ చేయాలి. లోకానికి సేవ ఏంటి, నువ్వు పవిత్రుడు అయితే, నీకు జ్ఞానం ఉంటే, నీ ద్వారా జరగవలసినది లోకానికి జరుగుతుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. ఆ డివైర్లెస్నెస్ ఇంకా స్టేట్ నేను పొందాలి, అది నా గోల్ అది అని చెప్పుకోవాలి. సందేహరహితమైన స్థితిని పొందాలి, అది మన ముఖ్యమంత్రి గారికి తేలిగ్గా వచ్చేసి. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, నాకు అసలు కోరిక అంటే ఏం లేదు, ప్రదక్షిణామం తప్పించాను. అది కోరికే కదా, అది యేసుక్రీస్తు చెప్తున్నాడు అంటాడు. వారు ఏం మాట్లాడతారు, వారిని తిరిగి వారిని క్షమించి ఆశీర్వదించి. మహాత్మా గాంధీ గారి జీవితం పొడిగిన సాధన చేసి సాధన చేసి సాధన చేసి పూర్తిగా కోరికలు లేని స్థితిని ఇంకా జయించానా లేదనే నాకు సందేహం వస్తుంది. కోరిక అనేది ఎలా ఉంటుందో, తెలియని స్థితిని పొందానా లేదనంటే నాకు సందేహం వస్తుంది. ఆ డిజైర్లెస్నెస్ ఇంకా స్టేట్ నేను పొందాలి, అది నా గోల్ అది అని చెప్పుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక సభలో అన్నారు, నాకు అసలు కోరిక అంటూ ఏమీ లేదు, ఒకవేళ కోరిక అంటూ ఏమి ఉంటే ప్రదర్శనమే, అంతకంటే ఏమీ లేదు. అంటే గాంధీ గారి పొందని స్థితిని మన ముఖ్యమంత్రి గారు అప్పుడు పొందేశారు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవటవాళ్ళు అందరూ మొద్దునని అనుకోకూడదు. ఎవటవాళ్ళు కూడా తెలివితేటలు ఉంటాయని ఒకనే మాట్లాడారు. తర్వాత ఎవరితోటైనా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళకున్న చైతన్య స్థాయిని పెంచాలి. మిమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ చైతన్య స్థాయిని మీరు పెంచాలి, వాళ్ళకున్న జ్ఞానాన్ని పెంచాలి, వాళ్ళకి ఏదైనా అశాంతి ఉంటే అది తగ్గించాలి. మీ సమక్షంలో వాళ్ళు శాంతి సామ్రాజ్యాన్ని ఊగిసలాడుతూ ఉండాలి. అది మర్చిపో, ఆ వివేకం పెంచుకోవాలి, వైరాగ్యం పెంచుకోవాలి, ఆ డిస్క్రిమినేషన్ పెంచుకుంటూ రావాలి. ఎవరి వాళ్ళకి వివేకాన్ని పెంచటం వల్ల, ఎవరి వాళ్ళకున్న శాంతిని మీరు పెంచటం వల్ల దేవుని యొక్క దయకి మనం పాత్రలు అవుతాం. దేవుని దయకి మనకి ఆ యోగ్యత కలుగుతుంది, అర్హత కలుగుతుంది, జ్ఞానానికి వారసులు అవుతాం. మన శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, మన లోపల దేవుడికి ఇంద్రియాలు లేవు. ఆయనకు కళ్ళు లేవు కానీ చూడగలడు, కాళ్ళు లేవు నడవగలడు, చేతులు లేవు పని చేయగలడు. ఆయనకి ఇంద్రియాలు లేకపోయినా అన్ని చేయగలడు. ఆయన మనకి ఇంద్రియాలు లేకపోతే కళ్ళు లేకపోతే చూడలేవు, చెవులు లేకపోతే నిండలేదు. కానీ లోపల నీ లోపల ఈశ్వరుడు అవయవరహితుడు, అమృతస్వరూపుడు. భేద బుద్ధి ఎలా ఉంటుందో తెలియనివాడు, వేరు బుద్ధి ఎలా ఉంటుందో తెలియనివాడు. మన అందరికీ లోపల బుద్ధులు బయట బుద్ధులు ఎలా వచ్చినాయంటే శరీరం నేననుకోవటం, దేహము నేనే తలంపు మనకుంది. దేహంతో మన నేను దేహంతో కలుషితమైంది, మనస్సుతో కలుషితమై ఉంది. ఈ దేహం నేననుకోవటం అంటే లోపల బుద్ధి బయట బుద్ధి, బయట బుద్ధి లోపల బుద్ధి అని అనుకుంటాడు. చైతన్యానికి లోపల బుద్ధి బయట బుద్ధి లేదు. దేహగతమైన నేనికి లోపల బుద్ధి బయట బుద్ధి ఉంది, ఆత్మగతమైన నేనికి లోపల బుద్ధి లేదు బయట బుద్ధి లేదు ఉండదంత. అది ఈ ఒక్క సూత్రం మీరు బాగా అర్థం చేసుకోండి. రిపీటెడ్గా చెప్తున్నాను ఒకసారి, మీకు ఎవరికైనా గందరగోళంగా ఉంటే, అశాంతిగా ఉంటే, దుఃఖంగా ఉంటే ఏదో కారణం కాదు, నువ్వెవరో నీకు తెలియకపోతుంది. సాధనంటే ఏం లేదు, మన స్వభావంతో మనం పోరాడు, మన బలహీనతంతో మనం పోరాడు. అది స్వభావం. భగవాన్ చెప్తూ ఉంటారు రా మా, మన నోరు మూసుకోండి అందరూ. రా అంటే ఏమవుతుంది, నోరు ఓపెన్ అవుతుంది. మళ్ళీ మా అంటే ఏమవుతుంది, మళ్ళీ మూసిపోతుంది. రా అంటే అందరి మౌత్ని ఓపెన్ అవుతుంది. మళ్ళీ మా అన్నప్పుడు ఏం చేస్తారు రెండు పిల్లలు కలిసిపోతాయి. ఇదే రామ అంటే రా అన్నప్పుడు నీ బలహీనతలైనా బయటికి పోతాయి. మా అనేటప్పటికీ బయటకు వెళ్ళిపోయిన బలహీనతే మన లోపల రాకుండా రామనామం ఆపుతుంచారు. ఆ రానడేపుడు నీ లోపల బలహీనతలైనా బయటకు పోతాయి. మళ్ళీ లోపలికి వచ్చేస్తాను మా ఏం చేస్తుందంటే నోరు మూయించేస్తుంది. అదే రామ, ఇదేమయ్యే రామ. ఆత్మజ్ఞానాన్ని కలగటం కోసం, లోపల హృదయ గుహలో ప్రవేశించడం కోసం మనలో ఏ బలహీనత అయితే ఉన్నది, ఆ బలహీనతను మనం తొలగించుకోవడానికి సాధన యొక్క ప్రయోజనం, పూజ సాధన, జప సాధన, ధ్యాన సాధన యొక్క ప్రయోజనం అంతవరకు. దానికోసం ఏం లేదు, మీరు రాని దృష్టాలు తగ్గించుకోండి, మీ మనసు వెళ్ళి గూట్లో పడిపోతుంది, హృదయ గుహలో పడిపోతుంది. అయితే అసలైన జ్ఞానం ఎవరో తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. నువ్వు ఏదిగా ఉన్నావో దాని అనుభవంలోకి తెచ్చుకోవటమే నిజమైన జ్ఞానం. ఈశ్వరుడు అంటాడు వాళ్ళని వాళ్ళు నిరంతరం రక్షించుకోవాలనుకున్న వాళ్ళని వాళ్ళు పోగొట్టుకుంటారు, వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళు రక్షించుకుంటారు. మళ్ళీ మాట మీరు ఎట్లా చెప్పకండి. ఈశ్వరుడు అంటాడు వాళ్ళు వాళ్ళు మనం నిరంతరము వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నం చేసుకుని వాళ్ళని పోగొట్టుకుంటారు, వాళ్ళని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసుకుని వాళ్ళు రక్షించబడతారు అంటాడు ఈశ్వరుడు. అంటే కొంతమంది దొంగలైన కాపలాగా ఉంటారు, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలని చూస్తూ ఉంటారు. ఇది ఏ పని, చచ్చే వరకు వల్లకాట్లోకి వెళ్ళే వరకు ఇదే పని. ఆయన బూడి చేసిన వాళ్ళు మాంటాడు ఎంతసేపు ఈ దొంగలని ఎలా రక్షించుకోవాలి, అది ఎక్కడ పోతున్నాయమని భయం. వాళ్ళని వాళ్ళు రక్షించుకున్న వాళ్ళందరూ ఏమవుతారు, శుభ్రకాయలు చివరికి స్వర్ణం అవుతారు. వాళ్ళని వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళందరికీ ఈశ్వర సామ్రాజ్యం, జనకాధిపతులు అవుతారు, నిర్వాణ స్థితిని పొందుతారు. స్వర్గరికి వాళ్ళని వాళ్ళని పోగొట్టుకోవడానికి దొంగలని పోగొట్టుకున్న వాళ్ళు అంటాడు. కొంతమందికి 24 గంటల గాఢనిద్రలు తప్పించి ఆ దొంగని ఎలా కాపాడుకోవాలన్న ప్రయత్నం, పోగొట్టుకోవడం మాత్రం ఏదైంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా పోషించుకోవాలి, ప్రయత్నం తప్పించిన కోటేం లేదు. ఈ ఒక్క వర్క్ మీరు గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ గోల్డ్ అని చెప్పింది. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలనుకున్న వాళ్ళు ఏమవుతారు, వాళ్ళని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు పోగొట్టుకోవాలనుకున్న వాళ్ళు రక్షించబడతారు. ఎవడైతే దొంగలైనా పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళు ఎవరు వాళ్ళు తెలియబడతారు, ఈశ్వర సామ్రాజ్యానికి అధిపతులు అవుతారు. ఈ దొంగలను నిరంతరం రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అసలు స్వర్ణం అవుతారు అన్నాడు. మనం కూడా భక్తులు కాని వాళ్ళ మాట ఎదురైంది, భక్తులు కూడా ఇంకో పని పాటు లేదు. దొంగలను రక్షించుకోవడానికి ఆ దొంగలను ముస్తాబు చేయడానికి చేసి పని తప్పించుకోవట్లేదు. భక్తి పేరు మీద కూడా దాన్ని మళ్ళీ ముస్తాబు చేయాలి. వారిని వారు పోగొట్టుకున్న వారు రక్షించుకోవాలి, వారిని వారు రక్షించుకోవాలి, రక్షించుకోవాలి, రక్షించుకోవాలనుకున్న వాళ్ళని పోగొట్టుకుంటాం. మిమ్మల్ని ఎవరైనా చెడ్డవారు అంటారు, మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళని పది సాధన వస్తాను. అటువంటి బుద్ధి రామచంద్ర ప్రభువు దగ్గర, వాళ్ళకు లోపల టీ ఉంటుంది, వాళ్ళ గడ్డే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న జ్ఞాన బలం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న ఆనంద శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎవరుగా ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఈ పొడిపొడి మాటలకి, ఈ ఇంద్రి మాటలకి, ఈ చిరుగాలకి ఎదిగిపోయి ఇష్టరాజులు లాంటి వాళ్ళకి కాదు.
గాంధీ గారిని ఎవరైనా నువ్వు మహాత్ముడు కాదంటే కాదండి అని మహాత్ముడు అనుకోవడానికి డిఫెండ్ చేసుకోవడానికి మళ్ళీ ప్లేడర్ గారు లేదా ఆర్గ్యుమెంట్ ఏం చెప్పడం,
చెప్పవలసిన అవసరం లేదు. చిక్కది ఒక బలహీనత. వారి యొక్క ఓందాతనానికి, వారి యొక్క మంచితనానికి, వారి జ్ఞానానికి భంగం. అలా చెప్పి
ఏ మహర్షి ఏ మహాత్ముడు తన డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించేది, యేసుక్రీస్తు కూడా అలా చేయలేదు. మనకున్నది అసలైన జ్ఞానం కాదు, నిజ్జా జ్ఞానం. అసలైన జ్ఞానం ఆత్మజ్ఞానం. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు జ్ఞానాల్లో ఆత్మజ్ఞానం ఉండడం. ఆత్మ తిరిగిపోవటం ఒక పొరపాటు. మనలో మనం ఏదిగా ఉన్నాం అది తిరిగిపోవటం ఒక పొరపాటు. పోనీ దాన్ని వదిలేదు. దాని శరీరం అనుకుంటున్నాం, దాని మనస్సు అనుకుంటున్నాం, ఇదొక యాక్సిడెంట్. అన్ని యాక్సిడెంట్లే.
పెళ్లి కూడా యాక్సిడెంట్ అన్నాడు ఒక రాజు.
పెళ్లి కూడా తప్పించుకోలేని యాక్సిడెంట్. పెళ్లి కూడా యాక్సిడెంట్, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ పట్టించబడిన యాక్సిడెంట్. అది కూడా ఒక యాక్సిడెంటే. మనం తప్పించుకోవడానికి వీల్లేని యాక్సిడెంట్. ఏది పెళ్లి కూడా ఇంటికి కాల్సిన యాక్సిడెంట్. మీరు నేను ఈ లోకం అంటే ఈశ్వరుడి చేత కప్పబడేవాడు. ఇదంతా సృష్టి అంతా ఈశ్వరుడి చేత కప్పబడేవాడు. మీకు లోపల సత్యం మీకు తెలియపోయినా, ఒక సత్యం ఉంది, ఒక చావు లేని పదార్థం మీ హృదయంలో ఉంది, అది ఒకవేళ మీకు తెలియపోవచ్చు. అది తెలిసిన వారు ఎవరని అంటే వారి సహవాసం చెయ్యిందని, అది సత్పురుషు సహవాసం. అది ఐన్స్టీన్ చెప్తూ ఉండేవాడు. సత్పురుషులతో సహవాసం చేయడానికి భూమి యొక్క అంచుదాకానే ప్రయాణం చేస్తారు. మీరు సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల, మహర్షులతో సహవాసం చేయటం వల్ల నెమ్మదిగా మీకు తెలియకుండానే నెమ్మదిగా స్లోగా స్టడీగా మీకున్నటువంటి అవిద్య నశిస్తుంది. మనకి ఏదైనా అశాంతి వస్తామనుకోండి ఏ కారణం వల్ల రానే ఉండదు, లోపల అజ్ఞానం ఉందన్నాడు. ఏదైనా అశాంతి వస్తామని ఏ కారణం వల్ల రానే అవిద్య ఉందని లోపల అర్థం. మనకి ఏదైనా టెన్షన్ వస్తుందనుకోండి లోపల అజ్ఞానం ఉందని అర్థం. అజ్ఞానం లేకపోతే, లోపల అవిద్య లేకపోతే ఏ మనిషికి గందరగోళం రాదు, ఏ మనిషికి గందరగోళం రాదు, అశాంతి రాదు. లోపల అజ్ఞానమే. అజ్ఞానం వల్ల గందరగోళం వస్తుంది, అజ్ఞానం వల్ల అశాంతి వస్తుంది. అజ్ఞానం లేకపోతే అశాంతి లేదు, గందరగోళం లేదు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. అంతా ఈశ్వర సంకల్పం చోటు నడుస్తాం. ఇప్పుడు భూకంపాలు వచ్చినాయి అనుకోండి, గాలివానలు వచ్చినాయి అనుకోండి, ఈశ్వరుడికి తెలియకుండా రావటం లేదు. అలాగే మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, పెళ్లి పేరంటేనే కదా, మామూలు విషయాల్లో కూడా మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, ఈశ్వరుడికి తెలియకుండా జరగటం లేదు. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. అది మీకు తెలిస్తే సుఖం తెలియపోతుంది. అంటే ఈశ్వర సంకల్పంతో నడుస్తానన్న తాలూకు మీకు అనుభవం ఉంటే సుఖం, అది అనుభవం లేకపోతే దుఃఖం. అది ఉన్నదే ఈశ్వరుడు, మనం లేనే లేము. ఈ వాక్యం బాగా మీరు మననం చేసుకోండి. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తాం. మనకి ఇష్టం లేకపోయినా అలాగే నడుస్తుంది, ఇష్టం ఉన్నా అలాగే నడిచేది. అది మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఆ ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించిన వాడు సుఖీ అవుతాడు. ఈశ్వర సంకల్పాన్ని ఎవరైతే అంగీకరించడు వాడికి దుఃఖం పెరగటమే కాదు, వ్యక్తి భావన పెరుగుతుంది. భగవంతుడి కంటే నేను భిన్నుడనే భావన వాడికి పెరిగిపోతూ ఉంటుంది. జరిగేదంతా ఈశ్వర సంకల్పం. మనకి తెలిసిన అదే, మనకి తెలియపోయినా అదే. ఆ ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించిన వాడు సుఖీ అవుతాడు. దాన్ని అంగీకరించకపోతే వాడిని దుఃఖం పెంచాడు. మీకు వాక్యాలు అర్థమవుతుంటే ఇప్పుడే ఇక్కడే మీకు దుఃఖం నాశిస్తుంది. ఆత్మజ్ఞాని, అమృతానుభవం పొందినవాడు, సత్యజ్ఞానం పొందినవాడు ఇమ్మీడియట్గా, అప్పుడే, అక్కడే, ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే, ఇక్కడే వాడు శోకరహితుడు అవుతాడు అని ఒప్పన చెప్తాడు. వాడికి దుఃఖ స్పర్శతో దగ్గర పొందుతాడు వాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఎక్కడో కాదు, ఇక్కడే. లోపల బంగారం ఉంది, అందరి లోపల బంగారం. కానీ ఒక్కటి మటుకు జ్ఞాపకం, ఆ లోపల ఉన్న బంగారానికి ఈ దేహానికి కొంచెం కూడా సంబంధం. ఏమాత్రం సంబంధం ఉన్నా ఈ దేహం శ్మశానంలో కాలినప్పుడు అది కూడా కాలిపోదు. ఆ లోపల అమృతం ఉంది. ఈ శరీరం కాలినప్పుడు అది కాలబడదు. ఇంకా దానికి దీనికి సంబంధం లేదు. లేదంటే ఉన్నారు, లోపల లేరంటే ఉన్నారు. ఆధ్యాత్మ హృదయం, భౌతిక హృదయం. మన శరీరాన్ని కాల్చినప్పుడు భౌతిక హృదయం కాలిపోతుంది. ఎందుకంటే లోపల, మీ లోపల ఉన్న బంగారానికి ఈ శరీరానికి అసలు సంబంధం లేదు, సంబంధం లేదు. ఈ భౌతిక హృదయానికి ఒక రూపం ఉంది, ఇక్కడ ఆధ్యాత్మిక హృదయం ఉంది. ఇలా అంటాను, నేను చెప్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నాను. మనం చెయ్యి ఎక్కడ పెడతాం? మీ కుడి పక్కన పెడతాం. అక్కడ ఆధ్యాత్మిక హృదయం ఉంది. అది ఉంది కానీ దానికి రూపం లేదు. ఇప్పుడు నువ్వు రూపరహితుడే. రూపం ఉన్నప్పుడు కూడా నువ్వు రూపరహితుడే. దానికి రూపం లేదు. లోపల హృదయానికి దానికి రూపం లేదు. రూపం లేదు సరికాదు ఈ శరీరానికి దానికి ఎట్టి సంబంధాన్ని. ఇప్పుడు కూడా మనం రూపరహితులమే. లోపల సత్పదార్థం ఉంది, చావు లేని పదార్థం ఉంది. లోపల చావు లేని శరీరం చనిపోవచ్చు, కానీ లోపల నువ్వు చావు లేని పదార్థం ఉంది. ఆ చావు లేని పదార్థం ఎవరో కాదు, నీవై ఉన్నావు. అది ఒకవేళ నీకు అందటం లేదు, ఉంది ఉంది, కానీ అది నీకు అందటం లేదేమో. కొంతమందికి అది అందటం, నీకు అందటం లేదని లేదనుకోకండి. ఒకవేళ మీ ఇంట్లో బంగారం లేకపోతే ఎవరింట్లోనూ బంగారం లేదనుకోకండి. మీకు బ్యాంకులో డబ్బు లేకపోతే ఎవరికి బ్యాంకులో డబ్బు లేదనుకోకండి. మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే లోకంలో జనం అందరూ ఇలా ఉన్నారనుకోకండి. మీ మనసులో ఉన్నది బయట కనిపిస్తుంది.
బయట ఏమీ లేదు, మీ మనస్సులో ఉంది బయట కనుక, లోపల ఉంది. ఇక్కడ చెప్తున్నారు జాగ్రత్తగా వినండి, ఋషివాక్యం ఏమిటది? ఋషివాక్యం, ఋషివాక్యం ఇప్పుడు చెప్పింది ఎంత సత్యమో 1000 సంవత్సరాలు గారు కూడా అంతే సత్యం. ఏచే ఒక దేశానికో కాలానికో ప్రాంతానికో పరిమితమే ఉండదు ఆ మాట. ఋషి చెప్పినట్టు వాక్యం మీ హృదయంలో ఉంది, మీకు అందటం లేదని లేదనుకోండి. అందిన వారు ఎవరైనా ఉంటే వారితో సహవాసం చేయండి, అది మీకు అందటానికి, మీ హృదయంలో ఉంది, మీకు పట్టుకోవటానికి వారు సహాయ సహకారం లేదు. చెప్తే ఉంటారు, గోడ కట్టేవాళ్ళు పైకెడతారు, నీ చెప్పేవాళ్ళు లోపల కడతారు. మనం చేసే స్నేహాలను బట్టే మన మనస్సు కూడా ఆధారపడి ఉంటుంది. భగవాన్ నీకు లోపల నీ బంగారం నీకు తెలియకపోవచ్చు, ఎవడో కొంతమంది ఉండొచ్చు ఆ బంగారాన్ని తెలుసుకుని వాళ్ళతో వారితోటి సహవాసం చేయండి. మీ బంగారం మీ హృదయంలో బంగారం లేదని అసలు లేదు అనుకోవద్దు, అది తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. వారితోటి సహవాసం చేయండి. వారితోటి సహవాసం చేయటం వల్ల వారికి అది ఎలా వ్యక్తమైందో మీకు కూడా అలా వ్యక్తమవుతుంది, మీ లోపల ఉండక. బట్టి మీరు తలంపుల గురించి కంగారు పడకండి, లోపల వాసన బట్టి ఆ తలంపు వస్తూ ఉంటుంది. ఆ తలంపుతోటి తాదాప్యం పొందకండి, ఆ తలంపుతోటి తాదాప్యం మీరు పొందకుండా వాడిపోయి రాలిపోయి మొక్కకి నీళ్లు పోయేపోతే ఏమవుతుందంటే ఇది చనిపోతుంది, దాని సంపర్కలు అది చనిపోతుంది మొక్కకి. అలాగే మీకు చెడు తలంపులు వస్తాయంటే అందరూ తాదాప్యం పొందదు, అది వాడిపోతుంది రాలిపోతుంది. అదే భగవాన్ చెప్తాడు, మనం ఆత్మల సంగతి మనం తెలియకపోవటం ఒక పొరపాటు, దేహాన్ని ఆత్మను పోవటం ఇంకో పొరపాటు. మనం ఎవరో మనం తెలియటం లేదో ఒక పొరపాటు ఉన్నాయండి. మరి ఆత్మ కాదుగానే ఆత్మను పోవటం అసలు మరిపు ఒక యాక్సిడెంట్, మనం ఏదైతే కాదో దాన్ని అవుననుకోవటం ఒక యాక్సిడెంట్, ఆత్మ తెలియకపోవడం అదే యాక్సిడెంట్, ఆత్మ కాదుగానే ఆత్మను పోవడం ఇంకో యాక్సిడెంట్. మనకి ఎక్విప్మెంట్స్ లేకపోయినా యాక్సిడెంట్లు మిగిలించకూడదు. మన ఆత్మ మనకి తెలియకపోయినా పర్లేదు, మన దేహాన్ని ఆత్మ అనుకుంటుంది. దేహం చనిపోయినప్పుడు మనం అందరం ఏమనుకుంటాం, నేను చనిపోతున్నాను. రాముడు దేహం చనిపోతాను నేను చనిపోతున్నాను అనుకోండి, రాముడు దేహం చనిపోతాను అనుకోండి నేను చనిపోతున్నానని అనుకోదు. అలా అనుకుంటే వాడు దేవుడు కాదు. రాముడికి ఒక నేను ఉంది, దేహరహిత లేని నేను, దేహరహితుడు దేహం చనిపోయినప్పుడు దేహం నేను చనిపోతున్నాను అనుకోదు. ఇంకా ఆ నేనే దేహరహితమైంది, మనకి దేహంతో కూడిన నేను, మన నేను దేహంతో దేహంతో కలిసి ఉంటుంది. మన దేహరహితమైన నేను కాదు, మనోరహితమైన నేను కాదు, దేహంతో ఈ మనస్సుతో కలుషితమై ఉంటుంది. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను ఎందుకంటానంటే ఎందుకు అనుకుంటా ఉంటుంది, మన నేను దేహంతో కలిసి ఉంటుంది, దేహంతో కలిసి ఉంటుంది. ఈ నేనులోంచి విడుదల పొందటానికి భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. రాముడు దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను చనిపోతున్నాను అనుకుంటూ వాడు దేవుడు కాదు, ఆ నేను దేహరహితం. మనమేమి దేహంతో కూడినది, వాడు దేవుడు, వీడు జీవుడు. ఆ దేవుడు చేసే ప్రయత్నం ఈ జీవుని దేవుణ్ణి చేయటం. మీరు ఏదైనా మీ పరిస్థితి బాగుందనుకోండి, మీ అమ్మాయిని కూడా ఆ స్టేటస్ని తీసుకొచ్చేటం. బంగారం, బంగారం ఇంట్లో ఉన్న బంగారం, టెంట మీద ఉన్న బంగారం. మీ అబ్బాయి తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్న బంగారం టెంట మీద పడేశారనుకోండి, అది మీరు టెంట అనుకుంటున్నారా బంగారం అనుకుంటున్నారా? బంగారం అనుకుంటున్నారు, మళ్ళీ దాన్ని అది పెంట మీద ఉండొచ్చు ఆ బంగారం, కానీ ఆ బంగారం పెంట కాదు. బంగారం బంగారం కూడా పెంట మీద ఉన్నా బంగారం బంగారమే. మీ ఇంటి కాదు వీడి వాళ్ళు ఉన్నారు, అది బంగారమే. జ్ఞాని యొక్క స్థితి కూడా అది, అది ఒంటరిగా ఇంటికాడ కూర్చున్నా సమాజ మధ్యలో ఉన్నా ఎక్కడున్న బంగారం, యుద్ధం చేస్తున్న బంగారమే, ఇంటికాడ ఉన్న బంగారం ఎక్కడున్న బంగారం, ఒంటరిగా ఉన్న బంగారమే, లక్ష మంది మధ్యలో కూర్చున్న బంగారం ఎక్కడున్న బంగారం, జ్ఞాని యొక్క స్టేటస్. మహాత్ముడికి అధికారం ఉన్నా మహాత్ముడే, అధికారం లేకపోయినా మహాత్ముడే, శరీరం ఉన్నా మహాత్ముడే, శరీరం లేకపోయినా మహాత్ముడే. మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ గలవాడు. ఈ మధ్యన అరుణాచలం ఒక లేడీ వచ్చింది, యూరప్పులు ఉంటుంది, లేడీ యూరప్పులో ఉంటుంది, ఆవిడ లేడీ ఆవిడ వాళ్ళు ఆ పాండిచ్చేరిలో ఉన్నారు, వాళ్ళు యూరప్. ఆ భార్య భర్తతో ఉంటే దేశం, వాళ్ళు యూరప్లో అదే పాండిచ్చేరిలో ఉంటున్నారు. ఈవిడికి అరుణాచలం అంటే ఇష్టం, మా భర్తకి మాది అరుణాచలం అంటే ఇష్టం, ఎప్పుడున్న భార్యను ఏది చూడాలని అంతా ఉంటుంది. ఇప్పుడు డోంట్ గో టు అరుణాచలం, డోంట్ గో టు రమణ మహర్షి, డోంట్ గో టు నాన్నగారు అంటే నువ్వు అరుణాచలం వెళ్ళకు, రమణ మహర్షి గారికి వెళ్ళకు, నాన్నగారి గారికి వెళ్ళకు అని చెప్తా ఉంటుంది. ఇప్పుడు ఎవరండి వాళ్ళు అదిలో చెప్తా ఉంటారు. మరి నాకు ఇష్టం అరుణాచలం అంటే ఇష్టం, ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది వెళ్తానంటే మనం ఏం చెప్పినట్టు మనం వచ్చినప్పుడు, మరి నేను నీకు చెప్పినాక నువ్వు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అరుణాచలం అంటున్నావు, నీకు వేలాకి ఇచ్చేస్తాను, శుభ్రంగా ఇస్తే నేను చెప్పి వచ్చేసానని చెప్తాను. ఇప్పుడు ఈవేళ అరుణాచలం వెళ్ళొద్దు అంటున్నాడు, రేపొద్దు మా అమ్మను చూడటానికి వెళ్తాను అనుకోండి, డోంట్ గో టు యువర్ మదర్ అంటాడు, మీ అమ్మను చూడటానికి వెళ్ళొద్దు అంటే నేను ఏమైనా పనిముట్టినా కంటానా తెలిపానా అంటున్నావు. ఇప్పుడు ఇంటికి ఆవిడ చెప్పేది ఏంటంటే నా స్వాతంత్ర్యాన్ని నేను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, నేనంటాను అనుకోండి మా ఆయన నేను మీ అమ్మను నువ్వు చూడటానికి వెళ్ళొద్దు ఆయన మాంటాడా, ఆయన మాండా, అలాగే నేను కూడా మాన్నాను ఆయన అనుకోవాలి, ఆ బుద్ధి ఏమిటి లేదంటాను. సెన్సిటివ్గా మాట్లాడకండి, మన అన్నాటిని విడాకులు ఇచ్చేస్తాను, సంతోషం ఇచ్చేయండి. లేదా మనకి మన ఇండియా పద్ధతులు ఉన్నాయి కదా, గొడవలు పెట్టుకోకండి, శాంతిగా ఉండండి, కలిసి ఉండండి, ఇలా ఏసు క్రీస్తు బోధ ఒకటి ఉంది మనకు. నేను చెప్పాను మీరు చిన్న విషయం గురించి అరుణాచలం గురించి ఇంత పేజీ పెట్టుకోవడం చేసిన లేదు లేకుండా నేర్చుకున్నాను చూడటం ప్రపంచాన్ని చూడటానికి ఎవరు మీకు ఎవరైనా నేర్చారో మీరే చూసుకుంటున్నారు చిన్నప్పటి నుంచి. మీరు మీకు ఎవరు నేర్పలేదు లోకాన్ని మీరు చూసుకుంటున్నారు. అంత సహజంగా లోపల మీరు తీసుకోవడం కూడా చూడటం
అదే అదే సాధన అంటే అది దానికే ట్రైనింగ్ అవసరం. మన ఎంబీబీఎస్కే ట్రైనింగ్ కావాలి, ఇంజనీరింగ్ ట్రైనింగ్ కావాలి, గోడ ఎలా కట్టాలంటే ట్రైనింగ్ కావాలి, మరి ఆత్మజ్ఞానానికి ట్రైనింగ్ అవసరం లేదు. ఆ శిక్షణ
అదే భగవాన్ చెప్తా ఉంటారు, అన్నం చెప్తాడు భగవంతుడు అన్నీ నువ్వు చేయాలి అప్పుడు భగవాన్ అన్నీదే చేస్తాను, అన్నీ కూరలు నేను చేస్తాను, బిజీ నేను చేస్తాను, వంట నేను చేస్తాను, అన్నీ నేను వంట వండుతాను, కలిపిస్తాను, అని అన్నం కూర అన్నీ కలుపుతాను, అన్నీ నేను చేస్తాను, నోట్లో కూడా నేనే పెడతాను, తన నిండతనే
భగవాన్ని మనం నేల దగ్గర తీసుకెళ్ళి నేల దగ్గర తీసుకెళ్తాగటనే పని ఇంటికి గుర్రం సార్ గురు గురు అంతవరకు చేస్తాడు. అదే భగవాన్ అర్థం నోటాడుతాను, నిండటమనే పని ఒకటే చేస్తాడు
అండి. లోపల మనం ప్రపంచాన్ని ఎలా చేస్తున్నామో అసలు జ్ఞాని లోపల వాడికి బ్రాహ్మించి చెప్పేది
లోపల వాడికి బ్రహ్మమ్మ తనకు స్వరూపంగా వస్తుంది వాడికి బ్రహ్మం చేస్తాను.
అందుకే కృష్ణుడు చెప్తాడు జ్ఞానికి చెప్పాడు ఏంటంటే మీకు కూడా నాకు అందరికీ ఇంకా మీ జ్ఞాని నాస్తున్నది అన్నాడు. నేను అయిన అరుణాచరణ అబ్బాయి కనిపించాడు. అబ్బాయిలు అబ్బాయి ఇంటి ఊరుకుంటున్నానంటే నా పాపాలని వాళ్ళకి పోతాయని ఊరుకుంటున్నాను,
మురికితోటి ఊరుకుంటున్నాను, కాక ఊరుకోవటం మురికితోటే ఊరుకుంటున్నాను.
మీకు జ్ఞానులు దొరికితే సరే సరే. కొంతమంది మీ జీవితాలు వడ్డించిన వేస్తారు జ్ఞానుల దగ్గరికి, వాళ్ళు వెళ్ళక్కర్లేదు, జ్ఞానుడే వాళ్ళ దగ్గర పెద్దలతో సహవాసం మరి చేయటం వల్ల ముందు లోచి ఊపు కడగచ్చు, మీరు కోపం పెరుగుతుంది. మీకు పెద్దలతో సహవాసం చేయటం వల్ల, సత్పురుషులతో సహవాసం చేయటం వల్ల, మీకు లోతు పెరుగుతుంది. లోతులు పెరిగితే లోపల చూపు కలుగుతుంది, ఆ లోపల అందాలు తెలుస్తాయి. లోపల అందాలు తెలియదు, అందం అంటారు లోపలే ఉండదు, బయట అందం రే అందం అంటారు లోపల. గాంధీ గారు అంటారు భగవంతుడు అందం అని చెప్పడం కంటే అందమే భగవంతుడు అని చెప్పడం మంచిది, భగవంతుడు శాంతి అని చెప్పడం కంటే శాంతి భగవంతుడు అని చెప్పడం మంచిది.
మీకు సందర్భం మీకు నాకు చాలా మంది ఏం చెప్తారంటే నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు అని అని నన్ను కల్పించడం శాంతి రాకపోవడానికి కారణం నన్ను కల్పించుకుని గోదాలి ఈశ్వరుడు సంకల్పం మీద గౌరవం రాకపోవడం మీకు అర్థమవుతుంది. రాగం చేసే క్షణాలు మీరు విడిచి పెడితే నేను పూజలు చేసినా, జపాలు చేసినా, ధ్యానాలు చేసినా, విచారణలు చేసినా ఆ రాగద్వేషాలకు మనకి విడిచిపెట్టారు కదా, మీకు శాంతి కలగదు. రాగద్వేషాలు ఇది చెప్తే ఈ క్షణంలో మీకు శాంతి దొరుకుతుంది. ఆ జ్ఞాన గంగ, ఆ శాంతి గంగ, ఆ కాంతి గంగ మీ చేతికి ఉండొచ్చు. మీకు విచారణ మార్గం కలిగితే ఇష్టం రాకపోతే శరణాగచ్చు. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న శరణాగచ్చి నిజమనుకోండి, మీరు అంశం శరణాగచ్చి వల్ల కొద్ది శాంతి కలగదు. మీకు శాంతి లేదనుకోండి, మీకు శరణాగచ్చి లేదన్నది. కళ్ళు మంటలు వస్తున్నాయంటే కలలేదు దోస్తుంది. అలాగే మీకు శాంతి లేదంటే శరణాగతి లేదన్నది. ఎక్కడ శరణాగతి ఇంతకడ శాంతి ఉంటుంది. గురుగు లేకపోవటం శరణాగతి లేకపోవటం అవసరం గతంలో శరణాగతి. నేను దేహంతో పరిమితి అయినంత కాలం ఏం లేదన్న మూలతలం పనిగిపోతే వంట చెప్పినట్టు కష్టాల మధ్యలో ఉన్నారని కనుక్కోండి మాట వస్తుంది. మీకు ఇది అర్థం అవుతున్నది, మీకు డబ్బు లేని పరిస్థితి, ఇంట్లో కూడా మీ పేచీ పోతూ ఉంటారు, అదే పేచీలు పెడతా ఉంటారు. వాళ్ళు సుఖంగా ఉండనివ్వరు, మనల్ని సుఖంగా ఉండనివ్వరు, వాళ్ళకి మోసం అవ్వదు, మనకు అమ్మనివ్వరు, వాళ్ళు చెందరు మనకు చెన్నవరు, వాళ్ళు నిద్రపోరు మనల్ని నిద్ర పక్కనవ్వరు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది తీసుకొస్తున్నారు అనుకోండి, వాళ్ళు రోజు ఏదో ప్రాబ్లం తెచ్చిపెడతారు. మీ ఇంట్లో వాళ్ళు కన్ఫర్మ్ ఉంటారు, ఏదో ఒక ప్రాబ్లం తెచ్చారనుకోండి ఆ సమస్య, దానికి ఇరుగురు చెప్పారనుకోండి మీకు ఇంకో కొత్త ప్రాబ్లం తెచ్చిపెడతారు. వాళ్ళకి పేరే ప్రాబ్లమ్ కావాలి, వాళ్ళు ఏమంటారు ప్రాబ్లమ్ కావాలి. ఎప్పుడు క్వశ్చన్ మార్క్ తెలియదు ఉంటారు, మనకేం అర్థం అవ్వదు. ఈ క్వశ్చన్ మార్క్ పేపర్లో క్వశ్చన్ మార్క్ ఉంటారు, ముఖాలు తీసుకొచ్చి బయట మీ కుటుంబ పరిస్థితులు వాళ్ళకి తీసుకొచ్చి అవుతుంది. మీకు అర్థమవుతుంది ఆర్థిక పరిస్థితులు, అయితే ఒంట్లో బాగోతాను, ఇంట్లో బాగోతాను, ఆర్థిక పరిస్థితులు, సమాజ పరంగా వచ్చే పరిస్థితులు. మన ఇంటికే మన సుఖంగా ఉన్నామన్నా సమాజం ఉండనది, సమాజం ఏమన్నా ఇంటికంటే సమాజం, సమాజాన్ని కూడా మనం తప్పుకో మనం సుఖపడిపోతాం అంటే కుదరదు. వాళ్ళ సమాజం సుఖంగా లేకపోతే మన కూడా సమాజం కూడా సుఖంగా ఉండనది. ఇంటికి మీకు ఎంత చెప్తున్నాయి, ఇన్ని రకాలుగా భాషలు, ఎన్ని రకాల సంసార పక్షంగా, సమాజ పక్షంగా, మీ కుటుంబ సమస్యలు పరిస్థితులు, మీ అదృష్టం మిమ్మల్ని వెంటనే లేకపోతే దురదృష్టం అంటుంది, ఎన్ని సమస్యలు వెంట ఉన్నప్పటికీ ఈ బయట కారణాల వరిస్తే దుఃఖం అంటే దుఃఖం కంటే మీ మూలతలంటే మీకు ఎక్కువ ఎక్కువ తీసుకొస్తాను. అంటే దేశంతో తాదాత్మ్యం పొందే నేనే దాన్ని మూలతలం పొంటారు. ఆ తలంపే మీ కుటుంబ సభ్యుడికంటే మీకు ఎక్కువ దుఃఖం తీసుకొస్తుంది. ఆ మూలతలంపు నశించినప్పుడు ఉన్న వస్తువు మీకు ఉన్నట్టుగా తానుగా వ్యక్తం అవుతుంది. అప్పుడు రాకపోకలతో పని లేదు, ఎత్తి తగ్గితో పని లేదు, రాకపోకలతో పని లేదు. సరే నేను చనిపోయాక ఎక్కడికి ప్రయాణం చేయక్కర్లేదు. ఈ మధ్యన ఒకరి ఇంటికి అరుణాచలంలో భోజనానికి వెళ్ళాను. నేను రేపు అరుణాచలం ఇంటి పెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పాను. ముందు రోజు సాయంత్రం భోజనానికి వెళ్ళాను. ఆవిడెవరో గట్టికారు, నేను రేపు అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అన్నారు. మీరు అరుణాచలానికి ఎక్కడికి వెళ్తారండి? అరుణాచలానికి వెళ్ళిపోతుంది. మీరు నాన్నగారు ఎలా అవుతారు అంటారు. మీరు అరుణాచలానికి వెళ్ళిపోతానంటారు. అరుణాచలానికి ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు? అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరు అరుణాచలంలో లేకపోతే మీరు నాన్నగారు ఎలా అవుతారు? మీరు నాన్నగారే కాదు, అరుణాచలంలో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒకవేళ మీరు అరుణాచలానికి విడిచిపెట్టి వెళ్ళిపో, అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నాన్నగారు అరుణాచలంలో లేరని మేము అనుకోవటం లేదు, అలా అనుకోవటానికి బుద్ధిగా అమాయకులు ఏం కాదంటారు. ఆ మూలతలంపే దేహంతో, దేహం నేనని చెప్పి ఆ మూలతలంపే, అది ఆ మూలతలంపే. ఆ దేహంతో తాదాత్మ్యం పొందే నేను, ఆ దేహంతో తాదాత్యం పొందే తలంపులు ఏమంటారు? మూలతలంపు అంటారు. దాన్నే ప్రథమ తలంపు అంటారు, దాన్నే ప్రధాన తలంపు అంటారు. ఏసుక్రీస్తు మతస్థులు దాన్ని సైతాన అంటారు. ఏంటది? అది సైతానం అంటారు. దాన్ని సైతాన అంటారు. అది దెయ్యం. అదేంటది? అది దెయ్యం. అప్పుడు సరదా కోసం దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళే మనం అనుకుంటాం. అది దెయ్యం. ఏమి ఆ దెయ్యానికి? అప్పుడు దేవుడు కూడా కావాలి ఆ దెయ్యానికి. ఆ దేవుడు కూడా అదే దెయ్యం. దేవంతో తాత్మ్యం తలంటే దెయ్యం. ఆ దెయ్యం అప్పుడప్పుడు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంది, నేను గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు మొత్తం. అది మాట్లాడిన దేవుడి గురించి మాట్లాడినా దేవుడి గురించి చెప్పి మాట కూడా నిజం కాదు. అది చెప్పిన దెయ్యం ఏం చెప్పినా నిజం కాదు. దెయ్యం ఏమి చెప్పినాడు? ఒకవేళ దేవుడి గురించి మాట్లాడినది నటనే కానీ నిజం కాదు. ముందుగా దెయ్యాన్ని పోగొట్టుకోండి. ముందుగా దెయ్యాన్ని, ఆ దెయ్యం పట్టుకుంది అంటారు చూడండి. ఇప్పుడు మన అందరికీ దెయ్యం పట్టుకోండి. ముందు మనకు పట్టుకుంది, ఇతరుల మాట ఎలా ఉన్నాం మనకు పట్టుకుంది. ఈ దెయ్యం అప్పట్లో దేవుడి గురించి కూడా మాట్లాడుతుంది. ఆ దేవుడి గురించి మాట్లాడింది కూడా నిజం మాట్లాడదు, ఏదో మాట్లాడినట్టు నటిస్తుంది. అది దెయ్యం. అలాగే అహంభావన కూడా దేవుడిని తెలుసుకుంటాను, దేవుడిని తెలుసుకుంటాను అంటూ ఉంటుంది. అందులోంచి అది బయటకు రాదు. అజ్ఞానం కూడా ఎప్పుడు దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అజ్ఞానంలోంచి అది విడుదల పొందదు. ఆ నిజాన్ని విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. అజ్ఞానం నశించాలి, అవిద్య నశించాలి, భేదబుద్ధి నశించాలి. భేదబుద్ధి నశించాలి, భిన్న భావం నశించాలి. అది అజ్ఞానం అంటే ఏమిటండి? భగవంతుడి కంటే నేను భిన్నంగా ఉన్నాను, భగవంతుడి కంటే వేరుగా ఉన్నాను, చైతన్యాని కంటే వేరుగా ఉన్నాను. ఉన్న వస్తువు ఏదో ఉంది, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఆ ఉన్నదాని కంటే నేను వేరుగా ఉన్నాను, సెపరేట్గా ఉన్నాను. ఆ వేరు వేరు బుద్ధిని నశింపజేయటం, అది వేరుతో సహా నశిస్తేనే కానీ నీకు జ్ఞానం ఉదయం కలగదు. అయ్యే అవకాశం కూడా లేదు. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, సుఖపడిపోతారు మీరు అందరూ. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దుఃఖపడదాం అనుకుంటారు అనుకోండి, అనుకోండి, మాట్లాడచ్చు. దుఃఖం రాదు. మిమ్మల్ని అదృష్టం ఏంటన్నా, దురదృష్టం ఏంటన్నా, ఒకవేళ దురదృష్టం ఏంటాడుతుంది అనుకోండి, అప్పుడు కూడా దుఃఖం రాదు. ఏంటంటే ఎప్పుడు ఏంటో దుఃఖం రాదు. మీరు కాని దానితో చాలా అర్థం పోవటం కానీ దెయ్యానికి పేరు ఒకటి కావాలి. ఆ గోళమై పేరు రాష్ట్రంగానే దెయ్యాన్ని సంతృప్తి ఇది అసలు దెయ్యం. దీనికి మళ్ళీ గోళమై పేరు, మళ్ళీ దెయ్యానికి గౌరవం ఒకటి కావాలి. కొంతమంది గౌరవం వస్తుందంటే కనుక మంచి పని కూడా, గౌరవం వస్తుందంటే మంచి పని చేస్తారు, ఒక మంచి పని కూడా చేయాలి. ఇవన్నీ దెయ్యం చేసేటప్పుడు ఆలోచించుకుంటారు, ఆ పని చేస్తే మనకు గౌరవం వస్తున్నారా, వస్తే ఎంతవరకు గౌరవం వస్తుంది, మనం ఖర్చు పెట్టి డబ్బు ఏర్పాటు చేయాలి, అక్కడ నుంచి వచ్చి గౌరవం అనేది అని లెక్క వేసుకుంటారు. ఇవన్నీ లెక్క వేసుకుంటారు, లెక్క వేసుకుని చేస్తారు. ఇవన్నీ దెయ్యం చేసేటప్పుడు అయితే దెయ్యాలు దెయ్యాలకుందన్నా పర్లేదు, నేను తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇదో ప్రమాదం మళ్ళీ. నిజంగా మీరు తెలియని వాళ్ళే, మీ తెలివి చేతులు మీకు ఏమైనా ఉపయోగపడ్డాయి? అది మీ కుటుంబానికి ఉపయోగపడ్డాయి, సమాజానికి ఉపయోగపడ్డాయి, దేశానికి ఏమైనా ఉపయోగపడ్డాయి? మీ తెలివితేటలు ఏదైనా దేశానికి ఉపయోగపడితే, సమాజానికి ఉపయోగపడితే ఇప్పుడు మీరు తెలియని వాళ్ళని చెప్పుకున్నా పర్లేదు. మీ దేశం మీ సమాజానికి ఉపయోగపడలేదు, ఒక గ్రామానికి ఉపయోగపడలేదు, ఒక దేశానికి ఉపయోగపడలేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని మేము తెలియని వాళ్ళం, మేము తెలియని వాళ్ళం అంటే మాటలకు అర్థమేంటి? రామకృష్ణ పరమహంస భార్య శారదామాత అనేది మిమ్మల్ని తెలివైన వాళ్ళు కాదంటే మీరు ఊరుకోరు. ఎవరు ఊరుకుంటారు? మీరు తెలివైన వాళ్ళు అనేది ఆవిడ. ఆవిడ ఏమిటంటే మీరు తెలియకోవాలంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోరు. మీరు తెలియగలవాళ్లే. ఏమన్నా ఆవిడ ఎవరు? మీరు తెలియగలవాళ్లే. మీలో ఎవరికి తెలివి తప్పించడం లేదు, అందరూ తెలివైన వాళ్ళే. కానీ మీ తెలివి చేతులను మీరు ఉపయోగించుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించకపోతే తెలివిని ఏం చేసుకుంటారు? అది విచారదన్నమాట. మీరు తెలియకోవాలంటే ఎందుకు అన్నా మీరు ఊరుకోరు అంటే మీరు అందరూ తెలియగలవాళ్ళే. మీరందరూ తెలియగలవాళ్ళే. మీ తెలివిని ఉపయోగించుకుని
ఉన్న వస్తువును ఉన్నట్టుగా ఆత్మజ్ఞాన సముపార్జన భగవద్గణం పొందటానికి, ఆత్మజ్ఞాన సముపార్జన పొందటానికి, ఆ సత్యజ్ఞానం సంపాదించడానికి మీ తెలుగును ఉపయోగించకపోతే ఆ తెలుగుని ఏం చేసుకుంటారు? అంటే భగవంతుడు మీకు నిజంగా ఇచ్చాడనుకోండి ఆ తెలుగుని, ఆత్మజ్ఞాన సముపార్జనకు ఉపయోగించకుండా తెలుగుని. భగవంతుడు మీకు ఏది ఇచ్చాడో, మీకు ఏదైతే ఇచ్చాడో, మీకు ఏ అవకాశాలైతే ఇచ్చాడో, మీకు ఏ సదుపాయాలు ఇచ్చాడో, అన్ని సద్వినియోగం చేసుకుని, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆ సద్వస్తువుతో సాదాప్యం పొందటం నేర్చుకోండి. ఇది ఇక్కడ సందేశం. ఇది శరణాగతి నిజమైతే శాంతి కలుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు భగవాన్ కంటి శరణాగతి గురించి చెప్తున్నారు. శరణాగతి నిజమైతే శాంతి కలుగుతుంది, నిర్మలత్వం వస్తుంది. ఆ శరణాగతి పొందిన వాళ్ళ ముఖాలు చూస్తుంటే మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి. రాముడి కాలంలో అయోధ్యలు అనుకో, అయోధ్యలో అనుకునేవారు నువ్వు రాముడు చూడటం కాదు, రాముడికి అతను ఎప్పుడైనా చూడబడ్డావు అని. రాముడు నువ్వు చూడటం కాదు, రాముడు నేను ఎప్పుడైనా చూశాడు. రాముడు నేను నువ్వు చూడటం కాదు, రాముడి చేత ఎప్పుడైనా చూడబడ్డావు అని. నువ్వు భగవంతుని మనం స్మరిస్తున్నావు, వీళ్ళు ఎలా ఉన్నారని ఎప్పుడైనా భగవంతుడి స్మరణలోకి వస్తే మన పని పూర్తి అవుతాను. అయితే చూడటం భగవంతుని అన్నపూర్ణ స్మరిస్తాను అనుకోండి, ఎలా ఉంది అన్నపూర్ణ అని ఎప్పుడైనా భగవంతుడు ఒక్కసారి అలా అనుకున్నాడు అనుకోండి, చాలు అన్నపూర్ణ పని పూర్తి, ఏకం పూర్తి అయిపోయింది, పరం పూర్తి. భక్తుడంటే భగవంతుడికి పరమ ప్రీతిగా ఉంది. గండి క్షేత్రం కడప జిల్లాలో ఉంది, అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. ఆ బొమ్మ స్వయంగా రాముడు చేతితోటి రాశాడు అనుకోండి, అంటే మనం అందరం ఎవరిని స్మరిస్తున్నాం, రాముని స్మరిస్తున్నాం, రాముడు ఆంజనేయ స్వామిని స్మరిస్తున్నాం. మనం రాముడిని ఆరాధిస్తుంటే రాముడు ఆంజనేయ స్వామి బొమ్మ చుట్టూ, అది గంటి. మనం భక్తుల్ని గౌరవిస్తున్నాం అనుకోండి, భక్తుల్ని ప్రేమిస్తున్నాం అనుకోండి, భక్తుల్ని ఆదరిస్తున్నాం అనుకోండి, భగవంతుడు తననే ఆదరిస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే భగవంతుడు తన శరీరానికంటే భక్తుల శరీరాన్ని ఎక్కువ చూసుకుంటాడు. తన శరీరం మీద ఉన్న గౌరవం కంటే భక్తుల శరీరం అంటేనే ఎక్కువ గౌరవం. తన శరీరం మీద ఉన్న ఇష్టం కంటే భక్తుల శరీరం అంటేనే ఎక్కువ ఇష్టం భగవంతుడు. అందుకే అక్కడే మన మనలో రమణ మహర్షి గారు అంటారు, డైరెక్ట్గా నీ భక్తుని అయ్యే అర్హత నాకు యోగ్యత లేదు అనుకోకూడదు. లోపల నీకు భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులు ఒక భక్తునిగా తయారు చేయి. ఓ అరుణాచల శివ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నీకు నీకు డైరెక్ట్గా నేను భక్తుని అనిపించుకోవడానికి తగినటువంటి యోగ్యత నాకు లేదు కనుక నీకు చాలా మంది భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తుల దగ్గర ఒక భక్తునిగా నన్ను తయారు చేయి. అంతే చాలు ఆయనకి 24 గంటలు అలా కొండను తీసుకుంటున్నప్పటికీ భ్రాంతి చేయట్లేదు. ఆయన ఎవరు పలకించేవాళ్ళు లేరనుకోండి, భగవాన్ విజిటర్స్ లేరనుకోండి, డివోటీస్ లేరనుకోండి, ఆయన ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరనుకోండి, ఆయన ముఖం సహజంగా కొండ వైపు. ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనే తలంపు నాకు రాలేదండి. అది అరుణాచల ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఈ అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనే తలంపు రాదు. తలంపు వచ్చాకనే గ్రహించుకోవడం కాదు, అలా తలంపు రాలేదు. అది ఆయన, అది శరణార్థకు జ్ఞానం అంటే రమణ మహర్షి గారికి ముగ్గురు ఎంత ఇచ్చు, నీళ్ళు పాడు చేయకూడదు, అన్నం పాడు చేయకూడదు, ఎంత తింటే అంతే వడ్డించుకోవాలి కానీ ఎక్కువ వడ్డించకూడదు. ఇస్తున్నాడు మన స్వార్థం వల్ల మనకి, అది లేదు కాబట్టి తెలియటం లేదు అనుకుంటున్నాం. మన స్వార్థం వల్ల మనకి తెలియటం లేదని బుద్ధి మనకు అడగదు. కొంతమంది బుద్ధిగానే ఉంటారు, కొంతమంది ముద్దిగానే ఉంటారు. కొంతమంది బుద్ధిగా ఉంటారు, ముద్దిగా ఉండరు. కొంతమంది బుద్ధిగానే ఉంటారు, ముద్దిగా కూడా ఉంటారు. వాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి ఇస్తున్నంత బుద్ధిగా ఉంటారు, ముద్దిగా కూడా ఉంటారు, పూర్తిగా ఉంటారు. జ్ఞాని కూడా సృష్టిని వేసడించుకోడు, ఇంకా అంతా తానుగానే ఉన్నాడు. అంతా జ్ఞానం అంటే రమణ మహర్షి గారికి ఎందుకు మొక్కలు చెప్పారు వాళ్ళు, ఆ పుస్తకం ఏమో ఇలాగ ఉంది, ఈ పుస్తకం ఇలా ఉంది, అలా చెప్పే మాటలు అసలు అలాగ అని అనుభవాన్ని తీసి పంచుకోవచ్చు. జ్ఞానం అంటే ఇట్లా ఏమిటో చెప్తున్నారు, ఈశ్వరుడు ఒక ఆత్మ, ఈశ్వరుడు తప్పించేదో. ఇంకా కష్టం వచ్చినా ఈశ్వరుడు, సుఖం వచ్చినా ఈశ్వరుడు. నీకు ఏదైనా కష్టం వస్తున్నానుకో అది ఎవరు, ఈశ్వరుడు. నీకు ఏదైనా ఒక మంచి జరుగుతున్నానుకో, నీ సుఖం వచ్చేస్తున్నానుకో అది కూడా ఈశ్వరుడు. కొంతమంది ఎప్పుడు సుఖం వస్తుందో సుఖం వస్తుంది అని పెట్టుకుంటారు. ఎవరు ఆనకారానికి ఎప్పుడు సుఖపడతామని ఎందుకు మార్కెట్లో వెతుక్కుంటుంది, బజార్లో ఏం వెతుక్కుంటుంది, అంత ఈశ్వరుడే. బాగా అర్థం చేసుకోండి, మీ కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కొన్ని ఈశ్వరుడు, కదా అనుకూలంగా లేకపోతే ఈశ్వరుడు, అనుకూలంగా లేకపోతే అంతా ఈశ్వరుడే. అంత ఈశ్వరుడు తప్పించి ఏమీ లేదు అని ఆ గుర్తింపు అనే గ్రహింపు జాగ్రత్తగా ఫాలో. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే పుస్తకాలు చదవటం, ఎవరి శ్రవణం చేయటం, శ్రవణం మననం విద్యాసం కలగదు, పెద్దగా మాటలు చెప్పటం, మాటలు వినటం, ఆ ఇంటికి వెళ్ళాక మాటలు మననం చేసుకోవటం, మరి దాని తాత్పర్యాన్ని ధ్యానం చేసుకోవటం, అవి మన పరిభాషలో చెప్తూ ఉంటాం. శ్రవణ సాధన, మనన సాధన, ధ్యాన సాధన. మీరు కూడా మంచి మాటలు విన్నారనుకో, ఇంటికి మోసుకెళ్తే మననం చేసుకో, అది జ్ఞానం అని ఇక్కడ చెప్పటం లేదు, శాస్త్రంలో చెప్పిన మాటలు చెప్తున్నారు. మీరు ఏదైనా మంచి మాటలు విన్నారనుకోండి ఇంటికి మోసుకుపోకూడదు. ఇంటికి మోసిపోయి ఏం చేయరు, ఇంటికాడ కూర్చొని మననం చేసుకో. మీ చేతులు కూర వండుకునేవ్వండి, మీ మనసు మననం చేసుకో. ఆ మరణం చేసుకున్న తర్వాత దాని తాత్పర్యం ధ్యానం చేసుకోవాలి. ఆ శబ్దానికి అర్థం ఉంటుంది, అర్థాన్ని మీరు ధ్యానం చేస్తే అప్పుడు మీకు సొంతం అయిపోతుంది. అప్పుడు గురువు చెప్పింది మీ స్వంతం అవుతున్నప్పుడు. శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, దాని తాత్పర్యం ధ్యానం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది మీకు? సొంతమైపోతుంది మీకు. ఆ బ్రహ్మభావన బలం అవుతాను అనుకో, దేహభావం నశిస్తుంది. ఆ బ్రహ్మభావం నీకు బలమైన మరుక్షణంలో నీకు అశాంతి నశిస్తుంది, దుఃఖం నశిస్తుంది, వేదన నశిస్తుంది, రోగం నశిస్తుంది. ఇక్కడ అది కదా భగవాన్ చెప్తుంది కృష్ణ జ్ఞానం అంటే. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఏంటి? శ్లోకాలు అప్పగించడం, వాక్యాలు అప్పగించడం, అది కాదు జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఈశ్వరుడు తప్పించేయడం లేదు. ఈశ్వరుడు తప్పించి ఏం లేదు, అది నువ్వు గ్రహించాలి. అది గ్రహించాలి, గ్రహించింది గుర్తుంచుకోవాలి. అది గ్రహించాలి, అది గ్రహించి నువ్వు గుర్తింపుకు తెచ్చుకోవాలి. నువ్వు గుర్తింపుకు తెచ్చుకుని దాన్ని మననం చేసి ఈశ్వరుడు తప్పించేమీ లేదు. అంతా ఈశ్వరుడు. నువ్వు వచ్చి అదృష్టం ఈశ్వరుడు, దురదృష్టం కూడా ఈశ్వరుడు. నీ ఆయన బుద్ధిమంతుడు ఈశ్వరుడు, బుద్ధిమంతుడు కాకపోతే ఆ అమ్మాయి ఏమంటాను, పానస అమ్మాయి కలిసి ఉంటే ఈశ్వరుడు, వీడక్కడ తీసుకుంటే ఈశ్వరుడు, కలిసి ఉంటే ఓకే, కలిపితే ఓకే, ఎవరికి ఓకే, కలిసి ఉంటే ఈశ్వరుడు, సంకల్పం విడిపోవడం కూడా అంతా ఈశ్వరుడు. అది తప్ప ఇంకోటి ఏదైనా ఉందని అనుకుంటున్నావు, బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరుడు తప్పించి ఏదైనా ఉందని నువ్వు అనుకుంటున్నావు, అలా ఉందనుకోటే నీ అజ్ఞానానికి గుర్తు వండర్కుంటు. ఈశ్వరుడు తప్పించేయండి, అది గ్రహించాలి, అది గ్రహించాలి, ఇది గుర్తించాలి, గుర్తించి గ్రహించాలి. గ్రహించిన దాన్ని అనుభవంలో తెచ్చుకోవాలి. ఈశ్వరుడు తప్పించింది ఏదో ఉండి, ఏదో ఉండి, ఏదో ఉండాలి. అలా ఉండనుకోటి నీ అవిద్య కారణం, నీ అజ్ఞానం కారణం, నీ బంధం కారణం. ఈ దేశం అనే కట్టినాడికి నేను కట్టేసిన వాళ్ళు ఇటువంటి ఆలోచన నీకు వస్తున్నాయి. చైతన్యం తప్పించు, ఆత్మ తప్పించు. అది లేకుండా నేను లేదు, నాది లేదు. సముద్రం ఉంటే బుడగండి, సముద్రం ఉంటే బుడగండి, సముద్రం లేకపోతే బుడగలేదు. చైతన్యం ఉంటే నేను ఉన్నాను, చైతన్యం లేకపోతే నేను. నువ్వు బుడగ్గా ఉండాలంటే ఉండి, బుడగను బలవంతాన్ని తేల్చి అక్కర్లేదు. నువ్వు బుడగ్గా ఉన్నప్పుడు కూడా బుడగలో ఉన్న నీరు కూడా చాలాస్తుంటుంది. సుఖ సముద్రం ఇప్పుడు ఊపిసి లాగుతాయి. బుడగను తేల్చేయకండి, బుడగను అలా ఉండండి, బుడగలో ఉన్న నీరుని చూడండి. ఇప్పుడు జ్ఞాన శిఖరాలను అందుకుంటారు, జ్ఞాన శిఖరాలని అందుకుంటారు. ఒకవేళ బుడగ తీరిపోయింది అనుకోండి, బుడగలో ఉన్న నీరుని చూస్తారనుకోండి, నేను బుడగను చూడరు అనుకోండి, ఆ బుడగ తేలిపోయింది కంగారు పడకుండా మీరు చూసే మీరే మీరవుతారు. ఉన్నది అది, మీరు బుడగలుగా ఉండాలంటే ఉండండి, ఏం ఇబ్బంది లేదు. కానీ బుడగలో ఉన్న నీరు చూడు కాదా పొందండి. మీరు సరదాగా ఉండాలనుకోండి, బుడగే బాగుంది అనుకుంటారు అనుకోండి, సముద్రం కంటే ఉండండి, అలా బుడగ్గా ఉండండి. కానీ బుడగలు ఉన్న బుడగతో కాదా బుడగలు ఉన్న నీరుతో ఇంకా బుడగ్గా పారమవుతుంది కారణం మీరే. బుడగను చూసేటప్పుడు ఆ నీరుని చూడటం నేర్చుకోరా, మంచి గడ్డను చూసేటప్పుడు మంచి గడ్డలో ఉన్న నీరుని నేర్చుకోరా. ఇదొకటే నేర్చుకోండి. ఇప్పుడే ఇక్కడే మీరు ఆత్మజ్ఞానానికి ఆధిపత్యులు అవుతారు. ఏది జ్ఞానం? ఏది జ్ఞానం? ఆ ఈశ్వరుడు కట్టించి ఏదో ఉండే, ఏదో ఉండే అని అనుకుంటున్నారు, అది అజ్ఞానం. అలా అనుకోకపోతే జ్ఞానం ఉన్నది ఈశ్వరుడే. నేను ఈశ్వరుడే, నువ్వు లేవు, నేను లేను, మన కనిపించి లేదు, కలగలు చూడబడేది లేదు, అంతా ఈశ్వరుడు, అంతా ఈశ్వరుడే. నువ్వు నేనున్నాను అనుకుంటున్నావు, నువ్వున్నాననుకుంటున్నావు, లోకం ఉంది అనుకుంటున్నావు, ఇది అజ్ఞానం అంటే. ఏమీ లేదు, ఉన్నది ఈశ్వరుడు. ఎదగా అని చెప్తారు, జగత్తు జీవుడు ఈశ్వరుడు. నిత్యకి చెప్పులో బొండి ఎలా కనిపిస్తుంది, తాడులో పాము ఎలా కనిపిస్తుంది, ఈశ్వరుడులోనే ఉన్నది జగత్తు కనిపిస్తుంది, జీవుడు కనిపిస్తుంది. ఉన్నది ఒకటే వస్తువు, అందులో మీకు జగత్తు లేదు, జగత్తు లేదు, జీవుడు లేడు. ఇంకా ఉన్నట్టు కానీ నిత్యపు చెప్పులో ఉండి లేదు, కానీ నిత్యపు చెప్పు నీకు ఉండిగా కనిపిస్తుంది. ఉన్నది బ్రహ్మమే, అది నీకు జీవుడిగా లోకంగా పంచిపోతాడు. కానీ కనిపిస్తుంది ఉన్నది నిత్యపు చెప్పే, నీకు ఎలా కనిపి ఎండుగా కనిపిస్తుంది. ఎండుగా కనిపించినప్పుడు కూడా అది నిత్యపు చెప్పే, నిత్యపు చెప్పుగా కనిపించినప్పుడు కూడా నిత్యపు చెప్పే. తాడు పావంగా కనిపించినప్పుడు కూడా తాడే, ఒకవేళ తాడు పావంగా కనిపించకపోయినా తాడే. ఇప్పుడు భగవాన్ చెప్పింది అంటే నీకు తాడు పావంగా కనిపిస్తాను కదా, మనం ఇప్పుడు పాము మళ్ళీ తాడు తాడుగా కనిపించినప్పుడు నుంచి వరకు పావంగా కనిపించింది అవుతుంది కదా, పావంగా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, తాడులో కలుస్తుంది. కృష్ణంతా నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో కృష్ణంతా నీడేనే కలుస్తుంది. పాము ఎక్కడికి పారిపోలేదు, పాము ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడ కలుస్తుంది, నీకు కలిపించిన పాము ఎక్కడ కలిసిపోయింది, తాడులో కలుస్తుంది. నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో నీ చేత చూడబడుతుంది, ఈ ప్రపంచం అంతా కూడా నీడే అవుతుంది. అది కడతారు వచ్చేసి దిస్ ఇస్ ఫైన్ నై, నీకు అర్థం అయినా అర్థం కాకపోయినా దిస్ ఇస్ ఫైన్ నర్. భగవాన్ ఫైనల్ గా ఏం చెప్తారంటే, నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, ఈ దొంగల నుంచి విడుదల పొందటం ప్రయత్నించు. అంటే దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో, ఏ తలంపు దేహంతో మనస్సుతో కలవటం కూడా కలుషితం అవుతుందో, ఆ కలుషితమైన నేనులోంచి విడుదల పొందటానికి ప్రయత్నించి. అదే ధ్యానం యొక్క, ధ్యాన యోగం యొక్క గమ్యం అది, జ్ఞాన యోగం యొక్క గమ్యం అది, భక్తి యోగం యొక్క గమ్యం కూడా అది.
గమ్యం ఒకటే, గమ్యం ఒకటే. మీ అభిరుచిని బట్టి మీరు సాధన చేసుకోవచ్చు, మీ పద్ధతిలో ప్రయాణం చేయచ్చు. కానీ ఆ దేహాభిమానంలో, ఆ దేహగతమైన నేనులో, ఆ కలుషితమైన నేనులోంచి విడుదల పొందడమే సాధన యొక్క గమ్యం. ఆ చేపట్లోంచి వెలుగు రావాలనే తలంపు కూడా ఈశ్వరాన్ని గ్రహం లేకపోతే రాదు. ఈశ్వరుని గై లేకపోతే తలంపు కూడా రాదు. ఈ అజ్ఞానంలోంచి మనం బయటపడాలనే తలంపు మీకు వస్తామనుకోండి, అది కూడా ఈశ్వరుడు అంత ఈశ్వరుడు. దానికి భిన్నంగా ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు? అది అజ్ఞానం. ఇది రాముడు పురుష సంబంధం వల్ల జన్మించలేదు. రాముడు కంటే గొప్పది సీతుడు. సీతకు పురుషుడు సంబంధం లేదు, స్త్రీతోడు కూడా సంబంధం లేదు. నాగలి స్థాలలో దొరుకుతుంది. రాముడు పురుష సంబంధం వల్ల జన్మించలేదు, కౌశల్య పాయసం తాగటంలో జన్మించలేదు. విజ్ఞపాయ రాముడు జన్మించడానికి పురుషుడికి సంబంధం లేదు, సీత జన్మించడానికి స్త్రీకి స్త్రీతోడు సంబంధం లేదు, పురుషుడితో సంబంధం లేదు. ఇంకా ఆవునిస్తూ సీతమ్మ కనీసం రాముడికి అమ్మతోటి సంబంధం ఉంది, సీతకి అమ్మతోటి సంబంధం లేదు, అయ్యతోటి సంబంధం లేదు. నాగరి స్థాయిలో జనక మహారాజు దొరికింది. కనీసం రాముడికి అమ్మతోటి సంబంధం ఉంది, సీతమ్మకి అమ్మతోటి కూడా సంబంధం లేదు. అగ్నిపోత్రం సీత. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకుని ఈశ్వర సంకల్పం ఎలా ఉంటుందో, ఇంటికి అందరూ వెళ్ళే మంది ఒక్క వాక్యం. నేను మిమ్మల్ని ఇచ్చిపెట్టలేకపోతున్నాను, మీరు మిమ్మల్ని ఇచ్చిపెట్టలేదు. లక్ష్మణ రేఖ తీశాడు. రావణాసుడు సన్యాసి రూపంలో వచ్చాడు. సీతమ్మను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చాడు? గృహస్థుడిగా రాలేదు, సన్యాసుడు. సన్యాసి అంటే నాకు ఇంకోటి వస్తుంది, మనం ఎవరో చెప్పుకున్నా భగవాన్ మెయింటైన్ తీసుకుపోతాడు. భగవాన్ అన్నారు, సన్యాసం అంటే ఎర్రబట్టలు పెట్టుకోవడం కాదు, నేనే తలంపు వేసి సన్యాసం అన్నారు. ఇది లక్ష్మణ రేఖ. జాగ్రత్తగా ఉన్నాను, అందరూ ఇంటికి వెళ్ళిపోదురు కానీ, ఎలా వచ్చారో ఎలా వెళ్ళిపోదురు కానీ, వచ్చిన దారిని వెళ్ళిపోదురు కానీ. వచ్చిన దారిని వెళ్ళిపోతే మనం ఆత్మడదు. లక్ష్మణ రేఖ ఇది ఒక్కటే అర్థం చేసుకోండి. మీరు ఇంకే మాత్రం లక్ష్మణ రేఖ చేస్తాడు ఎవరు? రాముడు మారి ఇప్పుడు రాముడు కేకలు వేసినట్టు వేస్తాడు కదా. రాముడు చచ్చిపోతాడు, రాముడు చనిపోతున్నాడేమో అనుకుంటాం చేతం. రాముడికి చావు లేదు, రాముడికి భయపడతాడు రాముని తీసి అని అని చెప్పిన లక్ష్మణుడు పరుసు వాక్యాలు మాట్లాడుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఓ రేఖ గీసి, లక్ష్మణుడు ఓ రేఖ గీస్తాడు. ఆ రేఖ గీసి ఎవరొచ్చి రేఖ దాటి వెళ్ళొద్దు అని లక్ష్మణుడు చెప్పి వెళతాడు. ఎవరితో? సీతమ్మతో పరిచయాలు చెప్పి వెళతాడు. ఎవరు వచ్చినా రేఖ దాటదు, ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడారు, రేఖ దాటాడుకున్నాం, ఆ రేఖ దాటకుండా మాట్లాడారు. రావణాసుడు ఎలా వచ్చాడు? సన్యాసివాసుడు ఎలా వచ్చాడు? సన్యాసివాసుడు వచ్చి దిక్ష అడిగాడు. ఏమడిగాడు? దిక్ష అడిగాడు. ఆవిడికి దిక్ష ఉంది రేఖ దాటకూడదని. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, అది ఏం తెలియక కూరాలి కాదు. ఈ సంబంధం లేకుండా జన్మించినటువంటిది అగ్నిపత్రం అన్నారు చేతం. అటువంటి చేతమ్మకి ఏ గట్టి పడుతుందో మీరు ఇక్కడ అర్థం చేసుకునేది ఈశ్వర సంకల్పం. బాగా అర్థం చేసుకుని ఒక్క వాక్యం అర్థం చేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. దిక్షుడు అడుగుతాడు ఎవరు? ఆ క్షణం, ఆ ఈ మూమెంట్. ఈ రామాయణం చదివేటప్పుడు కూడా మనసును అక్కడ పెట్టించగల దిక్ష. రామణాసుడు వచ్చి ఎవరు అడుగుతాడు? దిక్ష అడుగుతాడు. దిక్ష అడిగితే దిక్ష వేయబోతుంది ఎవరు? చేతమ్మ. రేఖ లోపల ఉండేదా వేయబోతుంది. అప్పుడు నువ్వు ధర్మం చెప్తాడు, రేఖ దాటి వచ్చి దిక్ష ఇవ్వాలి. కానీ రేఖ లోపల నువ్వు ఉన్నావు, నేను బయటన్నాను, మనం చూడండి. గడప గడప దాటి వేస్తాం, ఎవరికైనా ఎవరికైనా కూడా వస్తు ఇచ్చినప్పుడు గడప దాటి వేస్తాం. అంతేకాదు మనం గడప దాటి దిక్షేస్తాం, కానీ వాడిని లోపలికి రమ్మను, గడప దాటుతాం. అది రావణాసుడు చెప్పాడు ఆ పాయింట్. నువ్వు రేఖ లోపల ఉన్నావు, రేఖ లోపల రేఖ నుంచి విడిచిపెట్టి వచ్చి ఆ రేఖ దాటి చెప్పి విడిచలేదు ఎవరికి? రావణాసుడు. అప్పుడు ఎలా అని చెప్పాడు? రేఖ దాటి వచ్చి నువ్వు నాకు దిక్ష ఇవ్వాలి. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఇక్కడికి నీకు అర్థం చేసుకుని లక్ష్మణుడు చెప్పిన బోధ అంతా మర్చిపోయింది. కదా ఎవరు? సీతమ్మ. బయట రేఖ దాటి బయటకు. అది సీతమ్మ యొక్క తిరిగి తప్పు పనులు కాదు, సీతమ్మ యొక్క అజ్ఞానం కాదు. అక్కడ ఈశ్వరుని లక్ష్మణుడు బోధ అంతా సోదరు మహాశయం ఏంటో మీరు అర్థం చేస్తుంది. సీతమ్మ తిరిగి తక్కువరాలు కాదు. లక్ష్మణుడు బోధించేద్దాడు, రెండు సార్లు బోధించేద్దాడు. కానీ వీక్ మూమెంట్లో నువ్వు రేఖ దాటి నాకు దుస్తూ అయ్యేటప్పుడు ఆ వీక్ మూమెంట్లో లక్ష్మణ్ చెప్పింది సడన్ గా మర్చిపోయింది. మరి సన్యాసి మనం రేఖ దాటే దుస్తూ అయ్యాలని అనుకోండి, అది ఎవరిది? నేను వాళ్ళు మనం కాదు, లక్ష్మణుడు అక్కడ లేడు, మనం లేదు, సీతమ్మ లేదు. అక్కడ ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఈశ్వరుడు. అది లేదు, అక్కడ సీతమ్మ లేదు, అక్కడ రావణాసుడు లేదు, అక్కడ లక్ష్మణుడు లేదు. లక్ష్మణుడు ఆ ముందు ఆ క్షణంలో ఎవడు పనిచేశాడు? ఎవడు? ఎవడు? ఏంటి సీతమ్మ ఎలా చేసి మనం అనుకోవచ్చు? అక్కడ పని చేసిన లేదు ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క ఆజ్ఞాన్ని మన ఇల్లుంటే అది ఇప్పుడు ఆ ఆజ్ఞ అతిక్రమించలేదు. అది సీతమ్మ కూడా సాధ్యం కాదు. వాడు ఈశ్వరుడు. అమాయకురాలు అంటే అమాయకురాలు కాదు. లక్ష్మణ బోధ చెప్పాడు, వంద సార్లు చెప్పాడు, ఒకసారి కాదు. రావణాసుడు రేఖ దాటి వచ్చి ఏమంటున్నాడు? రేఖ దాటకూడదని లక్ష్మణుడు చెప్పాడు. ఎంత ఒకసారి మరుపు వచ్చింది ఆ గుర్తింపు? అక్కడ ఆ మరుపు రావటానికి, ఆ రేఖ దాటానికి ఎవరి కారణం? అది మర్చిపోతుంది. నేను మిమ్మల్ని కోరి ఇది ఒక్కటానికి ఒక్క వాక్యం మీరు జ్ఞాపకం అక్కడ కీటం లేదు, బాణాసూరు లేడు, లక్ష్మణ్ లేడు, మీరు లేరు, అక్కడ ఎవరు అక్కడ ఉన్నవాడు ఎవడు అది వర్తించేది కాదు. ఈ ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకొని ఈశ్వర సంఖ్యలు ఎలా ఉంటుందో మీకు అర్థం లేదు. కీటమ్ని ఈశ్వరు వాడించినప్పుడు మనం ఎంత కావాలి? మనం అంటే ఏంటి? ముగిస్తున్నాం ముగిస్తున్నామని గంట సేపు అయిపోతుంది, ఎంత ముగించుకోండి. జ్ఞానం అంటే ఏంటి? ఈశ్వరుడికి భిన్నంగా ఏదో ఉందనుకుంటున్నాను, ఏదో భిన్నంగా ఏమీ లేదని సంగతి గుర్తించటం గ్రహించటం జ్ఞానం. ఈ లక్ష్మణ వేట ఉదాహరణ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా గండం చదివేటప్పుడు మన ఏదో కొట్టినప్పుడు కుప్పనప్పుడు జోడకు వేస్తారు, ఇటు నిలుతారు కూర్చేస్తుంటారు వాళ్ళు. అలా కొట్టినప్పుడు జోడకం ఉండకూడదు. అభివృద్ధి చేసుకుంటుంది ఏంటది? అభివృద్ధి చేసుకుంది ఆ కొట్టినప్పుడు దోళ్ళు ఎటుకొట్టినా పర్లేదు, ఎటుకొట్టిన గుండె నలుగుతూ ఉంటారు. ఇక వెళ్ళక్కదు. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆ బుద్ధి శక్తి. ఆ బుద్ధి శక్తి ఎలా ఉంటుందంటే, ఒకసారి రాజగోపాల్ గారు ముఖ్యమంత్రి చేస్తుంటే కాంగ్రెస్ మీటింగ్లు అయితే అంటే మీరు ఎక్కువ పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు, మా పార్టీ మీటింగ్లు అయితే అంటే కూడా అంతమంది పోలీసు వాళ్ళని పంపిస్తారంటే ఆ బుద్ధి శక్తి వచ్చేవాళ్ళు. ఏ పార్టీ మీటింగ్ అయినా పంపిస్తాను పోలీసు వాళ్ళు, జనానికి ఏదైనా హాని కలుగుతామని ప్రాణం వస్తుంది, ఆస్తి నష్టం. అలా ప్రాణం వస్తూ ఉంటుంది, ఆస్తి వస్తూ ఉంటుంది అని అనుకున్నప్పుడు ఎక్కడికైనా పోలీసు వాళ్ళని పంపిస్తారు. మా పార్టీకే కదా, ఇదే పార్టీకి పంపిస్తారు. అది ఇంటెలిజెన్స్. పోలీసు వాళ్ళు ఎంచుకున్నారంటే ఆచార్యులు వారు అంటారు, పోలీసు వాళ్ళు ఎంచుకున్నారంటే ప్రాణ రక్షణకి ఆస్తి రక్షణ. మా పార్టీ మీ పార్టీకి పోలీసు వాళ్ళని ఎక్కువ పంపారని అంటున్నారు. మా పార్టీకి కాదు మీ పార్టీకి పంపిస్తాం పోలీసు వాళ్ళని కావాలంటే. కానీ అక్కడ ఏదైనా ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుందని మీరు చెబితే మాది పంపించడం కాదు. అది బుద్ధి శక్తి. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ రేఖ జాగ్రత్త ఎవరు అక్కడ మీరు ఎవరిని చూడవలసిన చేతం అనుకోవాలి. ఎవరిని చూడవచ్చు? ఈ కోరిక మీకు ఎందుకు చెప్తామంటే ఈ కోడి తప్పి చేయలేదని భగవాన్ చెప్తున్నారు కదా. అక్కడ చేత ఏమైంది? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, 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 ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం హం హనుమతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణేశాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం హం హనుమతే నమః. థ్యాంక్ యూ ఆల్.